శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
ఇక ఇప్పుడు మల్లికార్జునుడు, వృద్ధ మల్లికార్జునుడు కొడుక్కి పెళ్ళి చేసేస్తే, పెళ్ళి అయితే సహజంగా పిల్లలకు కొంచెం కోపం తగ్గుతుంది. భార్య మొహం చూశాక తల్లిదండ్రులు దగ్గర లేకపోతే బాధ అనిపిస్తుంది. అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పిల్లలు కొంచెం అల్లరి చేస్తున్నా, మంకుతనంతో ఉన్నా, ముందు సంబంధం చూసి వాడు గొడవ వదిలించేసుకుందాం అనుకుంటారన్నమాట. కొడుక్కి పెళ్ళి అయ్యేదాకా ఈ తండ్రులకు ఏమిటో ఒకటే బాధ, మా అబ్బాయికండి పెళ్ళి సంబంధం అండి, వాడు నా మాట వినడం లేదండి, కొంచెం మీరు చెప్పండి అని నా దగ్గరకు వచ్చి తినేస్తున్నారుగా చాలామంది. అలాగే ఆయన కూడా ఈ పిల్లవాడికి పెళ్లి సంబంధం చూద్దామంటే నేను వెళితే నన్ను గుర్తుపడతాడు, అమ్మవారు వచ్చినా గుర్తుపడతాడు, ఇంకొకటే మార్గం అనుకుని పాతాళలోకంలో ఆదిశేషుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ ఆదిశేషుడు కొడుకు పేరు కుముదుడు. ఈ కుముదుడికి ఒక కూతురు ఉంది, ఆ కూతురు పేరు వల్లి. ఈ కుముదుడు తన కూతురు వల్లిని తన భక్తుడైన ఆటవికరాజుకి ఇచ్చాడు. ఈ శ్రీశైల అరణ్యాలు భయంకరమైన అరణ్యాలు, అవన్నీ పర్వతారణ్యాలు. ఆ అరణ్యాలలో భిల్లులకి ఒక నాయకుడు ఉండేవాడు, ఆటవిక నాయకుడు కోయదొర. ఆ కోయదొర ఆదిశేషుడి భక్తుడు. ఆదిశేషుణ్ణి, ఆదిశేషుడు కొడుకైన కుముదుణ్ణి పూజించేవాడు. ఒకరోజున ఆదిశేషుడు, రే నన్ను ఎంతో భక్తితో పూజిస్తున్నాడు ఈ ఆటవిక నాయకుడు, నా తరపున నువ్వు వెళ్ళి వాడికి వరం ఇచ్చిరా అంటే, ఈ కుముదుడు వచ్చి, నాయన నేను ఆదిశేషుడు కొడుకుని కుముదుణ్ణి, మా నాన్నగారు నీవు తన భక్తుడివని నీకు వరమిమ్మని పంపారు, నీకేం కావాలో కోరుకోమంటే నాకు సంతానం కావాలని కోరిక అన్నాడు ఆయన. నీ జాతకరీత్యా నీకు సంతాన యోగం లేదు, కానీ నీకోసం ఒక త్యాగం చేస్తాను, నాకు ఒక కూతురు ఉంది, నా కూతుర్ని నీకు ఇస్తాను, పెంచుకో అన్నాడు ఆయన. నీ కూతురు పాము రూపంలో తిరిగితే మా వాళ్ళు హడిలిపోతారంటే, మా అమ్మాయి కామరూపం ధరించగలదు కాబట్టి ఆ అమ్మాయి పాము రూపాన్ని విడిచిపెట్టి నీ కూతురుగా నెత్తి మీద ఏకలు పెట్టుకుని కుర్రోహు కుర్రంటూ తిరుగుతుంది, పర్వాలేదు అన్నాడు ఆయన. వెంటనే ఆయన సంతోషంగా కుముదుడు కూతుర్ని వల్లి అనే ఆవిడ్ని బిల్ల స్త్రీగా మార్చి ఒక కోయ దొరగా పెంచుకోవడం మొదలెట్టాడు. ఈయన కోయదొర, ఆవిడ కోయ వనిత. ఈ విధంగా ఆవిడని పెంచాడు, చాలా చక్కగా పెంచాడు, ప్రేమగా పెంచాడు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ నాన్నగారి కంటే ఈయన్నే, పెంపుడు తండ్రినే ఎక్కువ గౌరవంగా చూసేది. కామరూపం ధరించగలదు కనుక కోయ స్త్రీగానే ఉండిపోయింది. ఒకరోజున ఈ శివుడు ఒక మాయ కల్పించాడు, దాంతో కుమారస్వామి ఉన్న క్రౌంచ పర్వతం దగ్గర నుంచి ఈ వల్లి తన చెలికత్తెలతో వెళ్ళింది. అప్పటిదాకా ఈ కొండ మీద ఉన్న కుమారుడు ఒక్కసారి ఆ తేరిపార చూశాడు వల్లిని. ఏమి సౌందర్యం, తెల్లగా నిగనిగలాడిపోయేది. ఆదిశేషుడు తెలుపు, ఆయన కొడుకు తెలుపు, ఈవిడ తెలుపు. మల్లీ పువ్వు ఎలా ఉంటుందో ఆ మల్లె పువ్వులో ఉండేది ఆవిడ. ఇంకేముంది అంటే ప్రేమలో పడిపోయాడు. ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అప్పటి అన్నమాట. కుమారస్వామి అంతటి వాడు కూడా ఒక్క క్షణం ఆవిడ చూడగానే మతిపోయి, కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా, ఓ కళ్యాణి ఓ శుభప్రదమైన దాన, నువ్వెవరివి, దేవతాస్త్రీవా మానవ స్త్రీవా, లేక ఎవరివి, నిన్ను చూస్తే ఆకారం భిల్ల స్త్రీ, కళ్ళు చూస్తే రెప్పపాటు లేదు, దేవతలకి ఇలా రెప్పపాటు ఉండదు కాబట్టి వాడిని అనిమిషులు అంటాం, మానవులకు అస్తమాటు రెప్పలా పడుతుంది. ఈ రెప్పపడడం చాలా అదృష్టం, కొన్ని సందర్భాల్లో హాయిగా కళ్ళతోడు పెట్టుకుని కళ్ళు మూసేసుకుంటే అవతలోడికి తెలియదు, వాడిని నిద్రవుతున్నాడో పురాణం వింటున్నాడో. అందువల్ల ఈ రెప్పపాటు లేకపోవటం వల్ల వాళ్ళు నిద్ర అయ్యారో లేదో తెలుస్తుంది మనకి. నీవు దేవతా స్త్రీ రూపంతో ఉంటున్నావు, అలాగని రూపం చూస్తే మానవ స్త్రీలా ఉన్నావు. ఎవరు నీవంటే ఆవిడ సిగ్గుపడింది. కళ్యాణి నిజం చెప్పవా అన్నాడు. నేను కుముదుడి కూతుర్ని, ఆటవిక నాయకుడు నన్ను పెంచుకుంటున్నాడు, ఆయనే మా నాన్నగారు అంది. సుందరి నన్ను పెళ్లి చేసుకోవా అన్నాడు. అబ్బో ఎంత అందంగా ఉన్నా నువ్వు, అంటే ఇష్టపడింది అనమాట. నువ్వు ఎంత అందంగా ఉన్నా, నాకు మనస్సులో నిన్ను వరించాలని ఉన్నా పెద్దల అనుజ్ఞ లేకుండా పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రులు అనుజ్ఞ తీసుకోవాలి. మా నాన్నగారిని అడుగు అన్నది. వెంటనే ఈయన పరుగు పరుగున ఆటవిక నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. పిల్ల కోసం తనలో ఉన్న అన్నీ విడిచిపెట్టి, దేవత్వం విడిచిపెట్టి, ఆటవిక రాజా, నీ కుమార్తె వల్లి నన్ను ఆకర్షించింది, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవని అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి, నాకేం అభ్యంతరం, కానీ మాకు ఒక నియమం ఉంది. ఏమిటన్నాడు ఆయన, మా ఆటవికులకి తప్ప ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయం. నువ్వు చూస్తే శివపుత్రుడివి, అందంగా ఇలా ఉంటే కుదరదు. నువ్వు కూడా మాలాగే జింక చర్మాలు కట్టుకుని, నెత్తి మీద ఈకలు పెట్టుకుని, కోయివాళ్ళలాగే చేతిలో ఈటే బాణాలు పట్టుకుని, మేము అప్పుడప్పుడు కుర్రోహ కుర్రో అని అరుస్తూ తిరిగినట్టు తిరిగితే మా జాతిలో కలిసిపోతే పెళ్లి చేస్తాను. చెట్టు లెక్కగలవా, ఉనరహరి పుట్ట లెక్కగలవా అని మా అమ్మాయితో చెట్టు పుట్ట ఎక్కి గంతులేసి పాటలు పాడాలి. ఇష్టమైన అంటే, అయ్యా మీ అమ్మాయి కోసం ఏదైనా చేస్తానండి. పెళ్ళిళ్ళల్లో శాఖాంతర వివాహం, కులాంతర వివాహం కాదు మతాంతర వివాహానికి కూడా సిద్ధం అన్నాడు ఆయన. నిజంగా ఇది మరి ఆయన దేవమతం, ఇది భిల్ల మతం, తప్పక పెళ్లి చేసుకుంటానంటే, అయితే నాకు ఇష్టమే, మా అమ్మాయిని అడగాలి కదండి, నాకు ఇష్టమైన మా అమ్మాయిని కూడా ఒక మాట అడిగి ఒప్పించి పెళ్లి చేయటం ధర్మం అని కూతుర్ని పిలిచి, అమ్మాయి వల్లి, ఇతను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, ఇష్టమేనా అంటే, నాకు కూడా ఒక నియమం ఉంది నాన్న అంది. ఇది ఎక్కడ కూడా రా బాబు, ఇన్ని చిక్కులు నాకు. మీ నాన్నగారి కోసం కోయివాణ్ణి అయిపోతానన్నాను, నీకేం కోరిక ఉందంటే, మా నాన్నగారు పావు, మేము పావుల్నే పెళ్లి చేసుకుంటాం, నువ్వు పావు రూపం ధరిస్తే నేను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. మళ్ళీ ఈయన బుర్రగొక్కున్నాడు, మీ నాన్నగారి కోరిక ప్రకారం బోయివాడిగా ఉండాలా, నీ మాట ప్రకారం పావుగా ఉండాలా అంటే, పెళ్లి సమయంలో మా నాన్నగారి కోరిక ప్రకారం బోయివాడి వేషంలో ఉండు, ఒత్తప్పుడు మనిద్దరం పావుల కింద, జంట పావుల కింద తిరుగుదాం. అంచేత నా కోసం పావు రూపం ధరించు, సర్పరూపం ధరించనగానే టిక్ నేను సర్పరూపం ధరించాడు. అదన్నమాట కుమారస్వామి సర్పరూపం ధరించడానికి గల కారణం. సుబ్రహ్మణ్య స్వామి అవతార కథ ఇది. ఈ విధంగా సర్పం అయ్యాడు. కాబోయే భార్య కోసం, మామగారి కోసం. తదనంతరం శుభముహూర్తంలో వల్లికి, ఈయనకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. పెళ్లి జరగాలంటే మాకు ఇంకో నియమం ఉందన్నాడు మళ్ళీ కోయధర. మాయధర కూడా నిజానికి అల్లుళ్ళు కట్నాలు అడుగుతారు, నెత్తి మీద కత్తి పెట్టి మరీ అడుగుతారు. నువ్వేమో నువ్వు అడుగుతున్నావు ఎదురు కట్నం. ఇప్పటికే రెండు వరాలు ఇచ్చాను, ఇంకేం కావాలంటే, తల్లిదండ్రులు లేని పిల్లవాడికి మా అమ్మాయిని ఇవ్వకూడదు, అత్తామామలు లేని ఇంటికి పంపించం, మీ అమ్మా నాన్నని పిలిపించన్నాడు. ఇది శివమాయ. ఇప్పుడు అర్థమైంది కదా. వెంటనే ఇంక తప్పదు కదా, నారద మహర్షి అన్నాడు. వెంటనే నారదుడు వచ్చేశాడు. నారద, ఆనాడు మా తల్లిదండ్రులు విడదీయడానికి నువ్వు మూలకారకుడివి, ఇప్పుడు మళ్ళీ నువ్వు కలపకపోతే మా దంపతులం విడిపోయేటట్టున్నాం, పెళ్ళి ఆగిపోయేటట్టుంది, ముహూర్తం దగ్గరికి వచ్చింది, మా అమ్మని నాన్నని తీసుకురా అంటే నేను కైలాసానికి వెళ్ళి తీసుకురా అక్కర్లేదు, ఇక్కడే ఉన్నారు చూడన్నట్ట. అయ్యి బాబోయ్ నాకు తెలియకుండా ఇక్కడే ఉన్నారు. అవును ఆయన, ఆ ముసలాయన రోజు నిన్ను చూస్తున్నాడే, ఆయనే మీ నాన్న. అదిగో ఆ ముసలాయన పైన జమ్మంటూ తుమ్మెద రూపంలో గుళ్ళు అంటూ ఒక ప్రాంతంలో ఉండి రోజు రాత్రి పగలు వచ్చి నీ చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నావుడు మీ అమ్మనగానే, అమ్మ నాన్న మీకు ఎంత ప్రేమ, వచ్చేయండి ఇంకెందుకు ఆ రూపం విడిచిపెట్టిండి అన్నాడు. వెంటనే ఈశ్వరుడు ఆ ముసలివాడు రూపం విడిచిపెట్టి శివరూపం ధరించేశాడు. అమ్మవారు కూడా ధగద్ధగాయమాన శరీరంతో మంచి అద్భుతమైన గౌరవర్ణంతో గౌరీదేవి పక్కకు వచ్చేసింది. తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించాడు. వివాహం మహావైభవంగా జరిగింది. ఈ పెళ్లి పందిరిలోనే ఆటవికరాజు గారు, అయ్యా పరమేశ్వర నాకు చిన్న కోరిక, ఈ పెళ్లి పందిట్లో నువ్వు లింగ రూపంలో కలియుగాంతం వరకు మానవుల్ని అనుగ్రహించన్నాడు. టక్కున ఆయన సూక్ష్మమైన ఒక లింగ రూపం ధరించాడు. అందుకే చిన్న లింగం కింద ఉంటుంది, అందుకే శ్రీశైల మల్లికార్జున లింగం. సూక్ష్మలింగ రూపం ధరించి, ఇది మామూలు లింగం కాదు, నా శరీరమే ఈ లింగం, అంటే స్వయంభూ లింగం, జ్యోతిస్సు నాలో ఉన్న వెలుతురు, నా కాంతి దీంట్లో కొంత అంశ నింపుతున్నాను అని దానిలో ఈ రెండవ జ్యోతిర్లింగంలో కూడా తన జ్యోతిష్యుని, తన కాంతిని, తన అద్భుతమైన శివమాయని నింపాడు. ఈ విధంగా రెండవ జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున లింగం ఏర్పడింది. కానీ అక్కడ ఒక నియమం చెప్పాడు ఆయన, పెళ్లి పందిరిలో నేను లింగరూపం ధరించాను, కానీ ఇంతకు ముందే ముసలాడి రూపంలో మా అబ్బాయి కోసం వచ్చాను, అందరూ ముందు వృద్ధ మల్లికార్జునుడిని చూచిన తర్వాతే నా లింగ దర్శనం చేస్తేనే వాడికి ఫలితం. వృద్ధ మల్లికార్జునుడిని చూడకుండా శ్రీశైలం నుంచి వెళ్ళిన వాడికి శ్రీశైల యాత్రా ఫలితం లభించదని చెప్పాడు. అందుకని వృద్ధ మల్లికార్జునుడిని చూడాలి. ఎటువంటి దివ్య స్థలం అండి అది, అసలు ఆ అడవులను చూస్తూ ఉంటేనే ప్రశాంతత. అందులో నాకు అది గురుస్థానం అని చెప్పాను కదా మీకు. నాకు ఆ క్షేత్రానికి వెళ్ళానంటే శరీరం గగుర్పాటుకు గురవుతుంది. నా 8 వయసులో మీకు ఎన్నో పర్యాయాలు చెప్పిన కథ కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. అక్కడే శివ సాక్షాత్కారం పొందాను, ఆ పరమేశ్వర అనుగ్రహంతో పౌరాణికుణ్ణి అయ్యాను. ఎన్ని విశేషాలండి, ఎంతమంది యుగ యుగాలుగా ఆ ప్రదేశాన్ని చూశారు. ఎప్పుడో కృతయుగం నాడు వెలసిన స్వామివారు ఈనాటి వరకు జనుల్ని నిరంతరం తన దర్శన భాగ్యంతో అనుగ్రహిస్తూనే ఉన్నాడు. త్రేతాయుగంలో రాముడు వనవాసం చేస్తూ చేస్తూ అక్కడికి వచ్చాడు. ఇప్పటికి కూడా అక్కడ రాముడు వృద్ధ మల్లికార్జునుడికి పక్కనే రామప్రతిష్ఠిత లింగం ఉంటుంది. సీతాదేవి, లక్ష్మణుడు, రాముడు వనవాసంలో పంచవటికి వెడుతూ వెడుతూ అక్కడికి వచ్చి శివలింగ ప్రతిష్ఠ చేసి పూజించారు. అంటే స్వామి దర్శనానంతరం వాళ్ళు కూడా లింగాన్ని పూజించారు. పూజలు చేసే ఆర్తి తీర శ్రీరాముడి తావు నన్ను పాండునందనులు హరుని సేవల ఆర్తి నివాసిరి ద్వాపరను. తదనంతరం ద్వాపర యుగంలో వనవాసం చేసి మొత్తం అడవులన్నీ తిరుగుతూ కామ్యకవనం, ద్వైతవనం ఇవన్నీ దాటుకుంటూ శ్రీశైలారణ్యాలకు వచ్చారు పాండవులు. వాళ్ళు కూడా ద్రౌపది తన పేరు మీదుగా ద్రౌపదీశ్వరలింగం, సహదేవుడి పేరు మీదుగా సహదేవేశ్వరలింగం, నకులేశ్వరలింగం, అర్జునేశ్వరలింగం, భీమేశ్వరలింగం, ధర్మరాజేశ్వరలింగం అందరూ ప్రతిష్ఠించారు. అక్కడ ఆ లింగాలన్నీ అక్కడున్నాయి. ఇప్పుడు పాండవులు కూడా పూజించారు, ఆర్తి తొలగింది, ధర్మయుద్ధంలో విజయం పొందారు. అసలు పుణ్యం అక్కడ జ్యోతిర్లింగంలో ఉంటుంది, దాన్ని చూడడంతో ధన్యత మానవుడికి తప్పక వస్తుందన్నమాట. ఇవి కాకుండా ఇంకా కలియుగంలో భక్తులు చెప్పేక్కర్లేదు. ఒకరా ఇద్దరా అశేషంగా కలియుగంలో భక్తులు, అందులో అక్క మహాదేవి, బసవేశ్వరుడు, వీరశైవ మత స్థాపకులు వీళ్ళంతా. ఇప్పటికి కూడా కర్ణాటకలో వీరశైవ మతం విజృంభణంగానే ఉంటుంది. పూర్వకాలంలో నేటికి 2000 నుంచి 1100 మధ్యలో, అంటే 11వ శతాబ్దం నుంచి 0 వరకు కూడా మధ్యలో మహానుభావులైన భక్తులు పుట్టేశారు. అందులో బసవేశ్వరుడు అనేవాడు వీరమైవ శైవ మతం స్థాపించాడు. శివుడు అడిగితే ప్రాణం ఇచ్చేసేవారు వాళ్ళు. శివుడి కోసం నాలుకలు కోసుకుని అర్పణ చేసేవారు, తలలు తెగ్గొట్టుకునేవారు, బుగ్గల్లోంచి సోలాలు గుచ్చుకునేవారు, పెద్ద మంటలు అగ్నిగుండాలు పెట్టి అందులో దూకేవారు. ఏమయ్యేవు కదటి వాళ్ళకి, అది వాళ్ళ భక్తి అంటే అనమాట.
జగమే మాయని తలచి పరశివుడి సత్యమని తెలిసి వరమే కోరి సన్నిధి చేరి ఇక్కడనే లింగైక్యమందెను అక్క మహాదేవి. హేమరెడ్డి కుల పావని పరమ పావని మల్లమ్మ లింగైక్యమందినది చటనే ఈ గిరినే. సిద్ధరామ యోగి తన్ను తెల్లసినది తావునే. అల్లమేశ ప్రభువు తన్ను తెల్లసినది చోటనే. ఆదిశంకరుల ద్వైత భావన తొలగినది తావునే. అంబకరుణ కరవాలముగా తనకు అఖండ విజయముగా ఛత్రపతి శివాజీ వరమందినదిచ్చటనే. భ్రమరాంబమా అక్క మా బావ మల్లమ్మ
అని ఎరుకగా వచ్చే ఆ చెట్టి తల్లి తన వారి కోసమని అల్లాడి మల్లాడి కన్నీటి ధారగా గిరిగోపురం వెక్కి దూకింది. ఆహా ఆదుకొన్నారుగా ప్రత్యక్ష దైవాలు భ్రమర మల్లీసులు భ్రమరాంబా మల్లీసులు. మొత్తం క్షేత్రకథంతా మనకి బసవేశ్వరాదుల ద్వారా తెలుస్తుంది. మహానుభావులు ఎంతోమంది ఆ కాలంలో దర్శించారు. కవులంతా కావ్యాల రూపంలో రాశారు. పూర్వం మహాదేవి అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ కర్ణాటక దేశం నుంచి రోజు శ్రీశైలానికి వచ్చేసి పూజ చేసేది. పుట్టుకతో వైరాగ్యం పొంది పుట్టినప్పుడు బట్టలేదు, మధ్యలో బట్ట కడతాం, చచ్చేటప్పుడు బట్ట ఉండదు, ఈ శరీరం మీద వ్యామోహం త్యజిస్తున్నానని బట్టలు విడిచిపెట్టి దిగంబరంగా తిరిగేది. చిత్రం ఏమిటో తెలుసా? ఆ దిగంబర సన్యాసినికి ఈశ్వరుడు ఒక గొప్ప అనుగ్రహం ఇచ్చాడు. పెద్ద జుట్టు ఇచ్చాట ఆవిడికి. ఆవిడ నడుస్తూ ఉంటే ఈ జుట్టు మొత్తం శరీరం చుట్టూతో ఒక బుట్టలాగా కవచంగా ఉండేది. అంటే కేవలం తన జుట్టుతో కేశ పాశములతో శరీరాన్ని కప్పుకుంది, ఒక్క గుడ్డ ముక్క లేకుండా. ఆ దిగంబర సన్యాసిని అక్క మహాదేవి రోజు శివుణ్ణి పూజిస్తూ ఉంటే ఆశ్చర్యపోయేవారు. ఎంత గాలి వేసినా ఎంత తుఫాను వచ్చినా ఆవిడ వెంట్రుకలు చుట్టూ అలాగే ఉండేవి, ఒక గంప కోడి చుట్టూ బోర్లించినట్టుగా. ఆవిడ మానరక్షణకి ఆ తల్లిని ఇప్పుడు కూడా గుళ్ళో మీరు చూడొచ్చు. ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు చూడండి, ఈ పక్కనే అక్క మహాదేవి ఉంటుంది చిన్న విగ్రహంలో. ఇంకా అల్లమేశ్వరుడు అనే రాజుగారు అక్కడ శివుణ్ణి పూజించి రాజ్యం ఆయనకి సమర్పించి ఆయనలో కలిసిపోయాడు. సిద్ధరామయోగి అని ఒక ఆయన ఉండేవాడు, పరశువేది అనే విద్య ఉండేది. ఆయన ఒక గొప్ప మంత్రం చదివి పసరు పూస్తే రాళ్ళు బంగారం అయ్యేవి. ఆయన కూడా శివుణ్ణి పూజించి బంగారం సృష్టించి ఆయనకే సమర్పించి ఆయనలో కలిసిపోయాడు. ఇంకా ఆదిశంకరుడు, అంతపూర్వం ఆయనకు కూడా ద్వైత భావన ఉండేది. ఒక్కసారి శ్రీశైలం వచ్చాడు, ఇష్టకామేశ్వరుని చూచాడు, శివుణ్ణి చూచాడు. ఆ దెబ్బతో జీవాత్మ పరమాత్మ ఒకటే, శివకేశవులిద్దరికీ భేదం లేదు అని లోకంలో చాటాడు. అందుకే ఆదిశంకరుల ద్వైత భావన తొలగినది ఇచ్చటని సౌందర్యలహరి అక్కడే రాశాడు. సౌందర్యలహరిని ఆదిశంకరాచార్యుల వారు పాలధార పంచధార అనే స్థలంలో రాశాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన్ని చూసినట్టే అక్కడ ఏకాంతంగా కూర్చొని అద్భుతం. కిందకి దిగుతున్నప్పుడు మీరు చూశారుగా నాతో వచ్చినప్పుడు ఎంత అగాధం, లోయలో ఉంటుంది, పులులు సింహాలతో భీకరమైన ఆ ప్రాంతంలో కూర్చుని ఎలా తపస్సు చేశాడంటే ఆ రోజుల్లో అదే ఆయన గొప్పతనం. అంటే ఆయన శంకర శంకర సాక్షాత్ శివుడే ఆయన. ఇది కాకుండా శివాజీ అమ్మవారిని భ్రమరాంబాదేవిని పూజిస్తే ఆవిడ కత్తిచ్చింది. శివాజీ లేకపోతే కాశీ లేదు మనకి. ఇవన్నీ ఒక ఎత్త మహా అద్భుతమైన మరొక మహిమ. బిజ్జలుడు పరిపాలించే కాలంలో, బసవేశ్వరుడు వీరశైవ మత స్థాపన చేసిన కాలంలో కర్ణాటకలో ఒక పేద ఆవిడ ఉండేవి. ఆవిడకు ఒక కూతురు పుట్టగానే భర్త చచ్చిపోయాడు. తిండి తెప్ప లేకుండా ఏదో అంట్లు తవ్వుకుంటూ అక్కడ తవ్వుకుంటూ వాళ్ళు ఇచ్చే అన్నం తెచ్చుకుని పిల్లని పోషించేది. అక్కడ ఒక సంస్కృత మాస్టర్ ఇలాంటి వారు, ఒక ఆయన సంస్కృతం నేర్పేవాడు పిల్లలకి. ఈ పిల్లని కూడా సంస్కృతానికి పంపింది తల్లి. పాఠశాలని నెలంతా నడిపాక అప్పుడప్పుడు సంక్రాంతి సమయంలో సెలవులు ఇచ్చేవాడు. ముఖ్యంగా కర్ణాటకలో సంక్రాంతి సెలవులు తప్పక ఇవ్వాలి. ఆ రోజుల్లో శివ పూజ చేస్తారంతా. అల్లుళ్ళు ఇళ్ళకు వస్తారు, అక్కలు బావలు అందరూ వస్తారు. సంక్రాంతికి ఒక రోజున మేస్టార్ ఏమన్నాడు, సంస్కృతం అధ్యాపకుల వారు, అందరికీ సంక్రాంతి సెలవులు ఇచ్చేస్తున్నాను, హాయిగా ఇళ్ళ దగ్గర గడపండి అనగానే ఈ చంటి పిల్లతో కూడా చదువుకుంటున్న వాళ్ళంతా, సంక్రాంతి వస్తుంది సెలవులు వస్తాయి, మా అక్క బావ మా ఇంటికి వస్తారని కొందరు, మా అన్నయ్య వదిన వస్తారని కొందరు చెప్పుకునేవారు. మీ అందరికీ అక్కలు ఉన్నారంటే ఓ మాకు అక్క ఉంది అని అందరూ చెప్పడం మొదలెట్టారు. మా అక్కకి పెళ్ళయింది, మా బావ ఫలానా చోట నుంచి వస్తాడు అనగానే ఈ అమ్మాయి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని, అమ్మ అందరికీ అక్క బావ ఉన్నారు, నాకు అక్క బావ లేరా, నాకు కూడా అక్క బావ కావాలి అందుట. ఈ పిల్ల ఒక్కతే ఆవిడ కూతురు, ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తుంది అక్కనే బావని. అందుకని ఆవిడ తప్పించుకోవడానికి, నీకు ఇంకా గొప్ప అక్క బావ ఉన్నారే భ్రమరాంబం ఈ అక్క, అక్కడ శ్రీశైలంలో మల్లికార్జునుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మీ బావ అంది. ఇంక ఈవిడికి ఆనందం వచ్చేసింది. అయ్య బాబాయ్, మరి మా అక్క బావ ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం కర్ణాటకలో ఎందుకున్నామంటే మీకు ఏపీ సంబంధం చూశానులేమో, అప్పట్లో తప్పనిసరి అంది ఆవిడ. ఓహో అలాగా,
అక్క బాబుని కొంచెం ఈ సంక్రాంతికి మన ఇంటికి పిలవకూడదు అమ్మంటే బోల్డ్ దూరం అమ్మ, ఇప్పుడు మనం కౌరు పెట్టిన వాళ్ళు రాలేరు, అయినా మీ బావకి బోల్డ్ పనులు అయ్యి బాబు ఒకటా రెండా, సమస్త లోకాలు పరిపాలించాలి, ఇంకా మీ అక్క సంగతి చెప్పేక్కర్లా, ఆవిడ లేకపోతే అక్క లేకపోతే దిక్కే లేదు అనగానే అక్క బావ ఇక్కడికి రావాలంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉన్నాయన్నమాట, రిటైర్ అయిపోయినా కూడా వాళ్ళు ఎక్కడో చోట ఉద్యోగానికి చేరారన్నమాట, ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాకపోతే మనమే వెళ్ళొచ్చు కదా అనిపించింది ఆవిడకి. వెంటనే ఒక రాత్రి మళ్ళీ అమ్మకి చెబితే వెళ్ళనివ్వదు, అందుకని అర్ధరాత్రి వేళ ఇంట్లో ఎవరికీ తెలియకుండా గుడిసె తలుపు తీసుకుని బయలుదేరింది. ఇంత పూర్వం వాళ్ళ అమ్మ ఒక సలహా చెప్పింది, మీ అక్క బావ చాలా గొప్పవాళ్ళు, సకల లోకాలని పరిపాలిస్తారు, నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో అమ్మ, నువ్వేం బాధపడకు, అక్క బావ అని వాళ్ళని తలుచుకో, వాళ్ళు మీ కష్టం తొలగిస్తారందిట. అందుకని అమ్మాయికి ధైర్యం వచ్చి కటిక చీకట్లో అర్ధరాత్రి ఇంట్లోంచి బయటకు వచ్చింది. అది భయంకర కేకారణ్యం, ఓయ్ బావో, ఏ వేపు చూచినా సింహ శరవశార్దూల గంధగ జగవయ గండ వేరుండ జిల్లి హరిశరభాగ కిటి మల్లాద్వత కాక ఘోకమయం, అది ఏ వేపు చూచినా కాకులు గుడ్లగోపలు సింహాలు పులులు పెద్ద పెద్ద అడవి దున్నపోతులు అడవి పందులు వీటితో అల్లకల్లోలంగా ఉండేది. అటువంటి భయంకర కేకారణ్యంలో నడుస్తున్నప్పుడు ఈ పిల్లకు ఒక్కోసారి సింహం కనపడగానే అమ్మ బాబోయని ప్రాణం పోయినట్టు అయిపోయి అక్కవోయ్ బాబోయ్ అనేదిట చిత్రం. ఆ మాట అండంతో పోనీ మల్లికార్జున అందా, ఓం నమశివాయ అందా, శివ అందా, కేవలం అక్కాబావ, అక్కాబావ మల్లికార్జునుడు భ్రమరాంబ అని మాత్రమే తెలుసు. వాళ్ళెవరో తెలియదు, మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, కానీ నమ్మకంతో అక్కాబావ అనగానే సింహం పక్కకి వెళ్ళిపోయేది చిన్న కుందేలు పిల్ల వెళ్ళినట్టుగా. అది విశ్వాసం. అంత విశ్వాసం ఉంటే మనల్ని ఈ వర్షాలు కానీ ప్రమాదాలు కానీ ఏమీ చెయ్యవు. పరాశర సంహితలో ఒక గొప్ప శ్లోకం ఉన్నది, మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రం మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఫలిస్తుంది, ఇది మంత్రం, ఇది జపం చేస్తే నాకు కష్టం రాదు అనుకుని బయలుదేరు. ఇక నీకు ఆ మంత్రం వల్ల నష్టం రాదు, కష్టం రాదు, ఇది మంత్రం. ఓం నమశివాయ అన్నాడు, ఇదేనా మేము రోజు అనుకుంటున్నాం కదా అనుకోకు, మా గురువుగారు ఉపదేశించారు ఇదే మంత్రం అని భక్తితో జపిస్తే ఆ మంత్రం నీవు నమ్మకంతో చేసే కొద్దీ రక్షిస్తుంది. మననాత్ త్రాయతే ఇది మంత్రం, ఎంత మననం చేస్తే అంత రక్షిస్తుంది. మంత్రం మీద అంత నమ్మకం ఉండాలి. తీర్థే అలాగే తీర్థయాత్రలకు వచ్చినప్పుడు ఇది తీర్థస్థలం మా గురువుగారు చెప్పారు, ఉజ్జయిని, ఇది కాశీ, ఇది అవంతి, ఇలా అనుకో, నమ్మకంతో రా. ఆ క్షేత్రం మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఫలిస్తుంది. తీర్థం అంటే ఇది కూడా, చేతిలో తీర్థం పోసినప్పుడు ఆఖరిన అర్చక స్వామి ఇది తీర్థం, నీళ్లు కావు లేక పంచామృతాలు కావు, ఇది తాగితే నాకు శుభాలు కలుగుతాయి అని అలా తాగు భక్తితో, వెంటనే రోగాలు పోతాయి, ఆయువు పెరుగుతుంది. నమ్మకం ఉండాలి. తర్వాత ద్విజే, నీ పురోహితుడి మీద కూడా నమ్మకం ఉండాలి. మా పురోహితుల వారు మాకు ముహూర్తం పెట్టారు, ఆయన పెళ్లి చేయిస్తే బాగుంటుంది, ఆయన ఏం చేసినా శుభం అని నమ్మాలి. దిక్కుమాలాడా, పురోహితుడా, రే ఇలా రారా, ఇలా అనకూడదు. స్నేహితుడైనా సరే ద్విజుణ్ణి కాసేపు గౌరవించాలి. దైవే, దేవుడి మీద, నీ ఇష్టదేవత మీద, నీకు ఎవడంటే ఇష్టమో ఆ రూపాన్ని నమ్మికొలు. నా దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకే కష్టం రాదు అనుకుంటే కష్టం రాదు, వస్తుందంటే వస్తుంది. దైవజ్ఞే, జ్యోతిష్కుడి మీద కూడా అంతే, వాడు ముహూర్తం పెట్టాక మళ్ళీ పక్కవాడి దగ్గరికి వెళ్ళకూడదు. మా పంతులు గారు ముహూర్తం పెట్టారండి, కానీ ఇంతలో మీ నెంబర్ దొరికిందండి పద్మాకర్ గారు, ఆయన పెట్టిన ముహూర్తం మంచిదేనంటారా, మళ్ళీ వీడయ్యాక ఇంకొకండి, ఎవడు దొరికితే వాడు ఫ్రీగా దొరికితే ఫినాయిల్ తాగచ్చు అనమాట, దొరికింది ఫోన్ అని. ఇలా ఇంతమందిని అడగడం వల్లే నీ ముహూర్తాలు ఇలా తగులుడుతున్నాయి అనకూడదు. కానీ కాబట్టి ఎప్పుడూ కూడా మనకి ఒక జ్యోతిష్కుడు ఒక ముహూర్తం పెడితే వాడిని నమ్ము, వాడు వెంటపడు, వాడు పెట్టిందే నిజం, ఇంకెవ్వండి 100 మందిని అడక్కు. వాడి మీద నమ్మకం వల్లే ఆ ముహూర్తం తగిన ఫలితం ఇస్తుంది. భేషజే, వైద్యుడు కూడా అంతే, వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు మందు ఇస్తే ఈ మందు నిజమైన మందు అనుకో, అవిశ్వాసంతో తిన్నావా కొంప ముంచుతుంది, విశ్వాసంతో మింగావా రోగం తగ్గిస్తుంది. గురువు, మీ గురువుగారిని కూడా అంతే, మా గురువు కంటే గొప్ప పండితుడు లేడు, మా గురువే మంత్రవేత్త అనుకోవాలి. పక్కవాళ్ళ గురువులు అందరూ మంచివాళ్ళంట, మన గురువుగారి దగ్గర ఏమీ లేదట అంటాడు వీడు, అందుకే నాశనం అయిపోతాడట. అంటే మీలాంటి జ్ఞానుల గురించి నేను చెప్పట్లా, అలాంటి అజ్ఞానుల గురించి. గురువు మీద ఎక్కువ విశ్వాసం ఉండాలి వీటన్నిటికంటే కూడా. గురువుని నమ్మిన వాడికి అసలు ఏ కష్టము రాదు. ఇంక ఎవరిని నమ్మినా నమ్మకపోయినా గురువుని నమ్మితే ఆ గురువు మీద ఉన్న విశ్వాసం వల్లే ఈ జన్మలోనే తరిస్తాడు వాడు.